మాట్లాడుతున్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్ గా ఉండాలి. నా జీవితంలో మీకు చాలా మంది నాతో ఉండేవాళ్ళకి అది తెలుస్తుంది, ఎలాగా నా డెసిషన్స్ మారిపోతూ ఉంటాయో పక్క వాళ్ళ మాటలు విని. కానీ వాడు చెప్పినట్టు మార్చుకోను. ఇందాక నేను చెప్పేగా దిల్సుఖ్నగర్ అంటే ఏంటో, అంచేత ఆ మాట యొక్క అంతరార్థం ఏమిటి అనేది మనకి తెలియాలి. అంతరార్థం నీకు ఒకలాగా స్ఫురించవచ్చు, ఇంకోటికి రెండు రైటే. నీకు స్ఫురించింది నీకు రైటు, వాడికి స్ఫురించింది వాడికి రైటు. గురువు అనేక రకాలుగా చెప్తాడు. ఆ స్ఫురించటంలో మీ యొక్క స్వ అనేది లేకపోతే కరెక్ట్గా స్ఫురిస్తుంది మీ అహంకారాలు. కానీ సాధారణంగా మీకు నచ్చనిదే గురువు చెప్తాడు అన్నది గుర్తుంచుకోండి. మీకు నచ్చేది చెప్పడు. ఎందుకంటే నువ్వు చేయగలిగే క్వశ్చన్ ఇచ్చి నీకు పరీక్ష పెట్టడం అనవసరం. నీకు వచ్చిన క్వశ్చన్ ఏదో ఐదు తెలిసి ఆ ఐదు క్వశ్చన్లే మీకు పరీక్షలు ఇచ్చామనుకోండి, ఏం లాభం? అంతేత అదొక్కటి టెస్ట్గా పెట్టుకోండి. మీకు నచ్చని వ్యక్తులతో నచ్చని చోట నచ్చనట్టు పని చేయగలిగేటటువంటి పరిస్థితి కల్పిస్తాడు. అంతేత మీకు నచ్చేటట్టు పరిస్థితి కల్పించాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు బాల్య అవస్థను దాటలేదు అని అర్థం. ఇంకా మీరు పిల్లల మనస్తత్వంలోనే ఉన్నారు అని అర్థం. అది గుర్తుంచుకోండి. మీరు ఎదగాలి అంటే మీకు రెసిస్టెన్స్ ను ఫేస్ చేయటం రావాలి. ఎలక్ట్రిసిటీలో కూడా మేము అదే చెప్తాం, హై రెసిస్టెన్స్. అదొక వేరే సైన్స్. అది ఈ కెపాసిటర్స్ కండక్టర్స్ అవంతా కూడా అంత వోల్ట్ మామూలు రెసిస్టెన్స్ భరించలేవు. దాన్ని భరించాలి అంటే హై కెపాసిటర్ హై రెసిస్టెన్సెస్ కావాలి. అంచేత మీకు నచ్చనటువంటి వ్యక్తులు నచ్చని చోట పని చేయగలగటం నేర్చుకోవాలి. సాయి సన్నిధి అనేటటువంటి పుస్తకంలో మీకు దానికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ఎల్లేళ్ళమూడి అమ్మ జీవితంలో రామకృష్ణ అని ఒక అతను ఉండేవాట. ఆయన గురించి నాకు అందరూ అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే పావులతో ఆడుకునేవాడు, అందరూ ఎగేనిస్తే కానీ పని జరిపించేవాడు, అందరూ ఎగేనిస్తే అతనికి. కానీ చివరి రోజుల్లో అతనికి చూపు పోయింది. మరి నేను అమ్మకి ఇంత సేవ చేసుకున్నాను, నాకు చూపు పోవటం ఏమిటి అనేటటువంటి ప్రశ్న రాదు అక్కడ. చూపు ఎందుకు పోయింది అంటే నేను ఇంతమందితో ఎదిర్చి నేను అమ్మకి సేవ చేయగలిగాను అనే మానసిక స్థితిలో ఉన్నాడే తప్ప వాళ్ళని అమ్మకి అనుగుణ్యంగా మార్చలేకపోయాడు. దానికి శిక్ష పడింది. చేత మీకు అర్థం అవ్వాలని చేత నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, ద గురు ఈజ్ ఆల్వేజ్ రైట్, ద బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్. రోటరీ క్లబ్ సూత్రం చెప్పాను కదా, అంచేత ఏది రైట్ అది రైటే. తప్పు ఎక్కడ జరిగింది అంటే నీ అవగాహన లోపం. నువ్వు కరెక్ట్ గా ఉంటే నీకు బాధ ఉండదు, అది గ్యారంటీ. నీకు బాధ ఉంది లేకపోతే నాకు నచ్చని పరిస్థితి ఏర్పడింది, నువ్వు ఎక్కడో తప్పు చేసావు అది ఆలోచించుకో తప్ప బయటవాడి వల్ల తప్పు వచ్చింది అన్నది నువ్వు ఆలోచించుకున్న కొద్దీ. ఉపదేశాల గురించి చదువుతూ చెప్తున్నాను నేను ఇది. ఈ ఉపదేశాలలో చాలా పెద్ద ఉపదేశం ఏంటి అంటే ప్రకృతి నిన్ను ఎక్కడ ఉంచినదో అక్కడ నుంచి పరిచయం నేర్చుకోవాలి. ఇంకో చోట ఉంటే నేను బాగా పనిచేస్తాను. పాలిటిక్స్ లో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రూలింగ్ పార్టీని అపోజిషన్ పార్టీ ఏం చెప్తా ఉంటే నీకు చేత కాదంటుంది. అది రూలింగ్ పార్టీకి వచ్చినప్పుడు అంతకంటే గొప్పగా చేయలేదు. ఎందుకంటే పరిస్థితి అది. ఎవడు కావాలని మంచి పని చేయటానికి వెనకాడడు. చాలా తక్కువ మంది ఉంటారు మీకు అది. సినిమాలు చూసి మీకు అలవాటు అయిపోయింది తప్ప ఈ పోలీసు వాళ్ళని నమ్మకూడదు. ఇది సినిమా ఎఫెక్ట్. వెధవులు అన్ని చోట్ల ఉంటారు, ఆధ్యాత్మిక జగత్తులోనూ ఉంటారు, అలాగే పోలీసు జగత్తులోనూ ఉంటారు. చేత సినిమా ఎఫెక్ట్ చాలా ఉంది మన ఆలోచన విధానంలో. అందరూ లంచం తీసుకునేవాళ్లే అనుకుంటాం. తీసుకునేవాళ్ళు ఉంటారు సరే, ఏంటంటే మీరు వాళ్ళనే చూస్తారు కనుక. ఎవడికి లంచం ఇస్తే నా పని అయిపోతుంది అని మీరు చూస్తారు కనుక మీకంటికి ఎవడు కనిపిస్తాడు? అది అంచేత మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు, ఈక్వల్ గా ఉంటారు. ఆ యాంగిల్లో మీరు ఈ ఉపదేశాన్ని గ్రహించాలి. అంచేత పేజ్ నెంబర్ 76 లో ఫస్ట్ లైన్ లో ఏంటి, గురు కృపతో మృత్యువుని జయించటానికే మానవ జన్మ ఎత్తాము. అంచేత మీరు మానవ జన్మ ఎత్తేది ఎందుకు అంటే రోగరహితమైన వృద్ధాపరహితమైన అన్నది మృత్యువుని జయించటానికి కావాల్సినటువంటి మొదటి క్రచెస్. రోగం ఉంటే మృత్యువుని ఏం చేయిస్తాడు? రోగం వృద్ధుడు ఏం చేయిస్తాడు? కానీ వృద్ధాప్యరహితమైనటువంటి రోగరహితమైనటువంటివి ఎందుకు అంటే మృత్యుని జయించుతాడు. అది ఫస్ట్. మృత్యుని మానవ జాతి జయించేసింది గురువులు పెద్ద ప్రూఫ్. ఒక్క గురువేనా జయించి చూపించాడు? చాలా మంది గురువులు చూపించారా? ఇంకా అంతమంది చూపించినా అది సంభవం అని అడిగే మూర్ఖులకి మనం ఏం చేయలేం. సైన్స్ లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాము, ఒక రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ వస్తే ఇంకా దాని మీద పడి వర్క్ చేస్తారు. అలాంటిది ఇన్ని వేల మంది ఇన్ని సంవత్సరాలు బట్టి ఇన్ని యుగాలుగా మృత్యుని జయించడం సంభవమే అని ప్రూవ్ చేస్తున్నా. ది సోకాల్డ్ రేషనలిస్ట్ అది అసంభవం అన్నారంటే వాళ్ళు రేషనలిస్ట్ అనుకోవాలా పరమ మూర్ఖులు అనుకోవాలా మీరే నిర్ణయించుకోండి. అంతేత ముందు మీరు ఆ పరమ మూర్ఖుల శ్రేణిలో జాయిన్ అవ్వకండి. మాతో ఎక్కడో తినిమేస్తారు మృత్యుని జయించడం. అసలు లక్ష్యం అది. ఏంటి లక్ష్యం? ఇది మృత్యుని జయించడం. సరే, లాస్ట్ పారాగ్రాఫ్ కంటే పైన కింద నుంచి లాస్ట్ పారాగ్రాఫ్ లో అంటే కింద నుంచి ఆరో లైన్ అనుకో, నీవు సర్వబంధాలు విడిచి భిక్షువై నాలాగా జీవించటమే. బాబా, నా సేవ పూర్తయినట్లు గుర్తు ఏమిటి? అంటే నా అధ్యయనం పూర్తయినట్లు గుర్తు ఏమిటి? అంటే నేను మీకు సేవ ఎలా చేస్తున్నాను, అలాగే ఇతరుల చేత నేను సేవ ఎప్పుడు చేయించుకోవచ్చు? అదే ప్రశ్న అంతరార్థం. దానికి జవాబు కూడా ఆయన చాలా స్పష్టంగానే చెప్పాడు. నీవు సర్వబంధాలు విడిచి అంటే సేవ చేయించుకో, కానీ సేవ చేయకపోతే సేవ చేయలేదు అనేటటువంటి బాధ నీకు రాకూడదు. కండిషన్ అది. దండం పెట్టించుకో, కానీ సమస్య ఎలా ఉంటుందో తెలుసా? ఇద్దరు నీకు దండం పెట్టారనుకో, మూడోవాడు పెట్టలేదనుకో, ఇంకా భలే ఉంటుంది మానసిక స్థితి. ఆ మానసిక స్థితి ఉండి నువ్వు దండం పెట్టించుకుంటే సర్వనాశనం అయిపోతావు. చాలా డేంజర్ అది. కానీ నాకు ఆ అహంకారం వస్తుందేమో అని దండం పెట్టేవాళ్ళని ఆపేవనుకో, నీకు అహంకారం వచ్చేసింది కదా. మరి ఎలా ఇప్పుడు ఎలా ఏంటి? పెట్టుకున్నా పెట్టినీ, నీకు పెడుతున్నాడని ఎందుకు అనుకోవాలా? నీ అహంకారం కాని అంతే కదా. చెప్పు 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 అటు తిరిగి చెప్పు అటు అటు తిరుగు. ఆయనతో పాటు నడుస్తే నాతో సరిపోయే కదే. గురువులు ముందు ఉండాలా, వెనకాతలు ఉండాలా, సమానంగా ఉండాలా? గురువు లాగా ఉండాలి. వెనకాతలా ఉండొద్దు, ముందు ఉండొద్దు, గురువుతోనూ ఉండొద్దు. అదే అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నీవు సర్వబంధాలు విడిచి భిక్షువై నాలాగా జీవించటమే. అంటే నీ జీవిత విధానాన్ని సాయి జీవిత విధానంగా మలుచుకోగలగాలి. అందుకు ఈ సాయి చరిత్ర మీరు నిరంతరం చదువుకుంటూ ఉండాలంటే మర్చిపోతాం మనం. అది అంత ఈజీగా ఏం గుర్తుండదు మనకి. నేను ఇంతసార్లు చెప్పినా చాలాసార్లు నేను పప్పులో కాలేస్తూ ఉంటా. వేసినప్పుడు నేను డైరెక్ట్గానే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్తాను, నేను ఇదిగో నేను ఇక్కడ పప్పులో కాలేసానయ్యా అని. ఆ పప్పులో కాలేసినవి మీకు ఉపయోగపడేటటువంటి పప్పులో కాళ్ళు ఉన్నాయనుకోండి, అవి స్పెసిఫిక్గా రిపీట్ చేస్తూ ఉంటా. ఒక రిపిటేషన్ ఏం చెప్తాను నేను, ఇవ్వదలుచుకున్నది ఎక్కువ ఇవ్వు కానీ తక్కువ ఇవ్వకు. జీఎస్ స్వామి ఆశ్రమంలో, వాళ్ళ తాతగారి ఆశ్రమంలో నేను 1116 ఇద్దాం అనుకుని ఎంత ఇచ్చాను? 10 రూపాయలు ఇచ్చాను. అది చేయకండి. 1116 కంటే ఇవ్వదలుచుకుంటే అంతకంటే ఎక్కువ ఇవ్వండి. ఇచ్చేంటే నువ్వు ఇవ్వగలిగినంతే నీ మనసులోకి వస్తుంది తప్ప నువ్వు ఇవ్వలేని ఆలోచన నీ మనసులోకి రాదు. 20 కోట్లు ఇచ్చేద్దామని వస్తుందా నీ మనసులోకి? నీ మనసులోకి వచ్చే సంఖ్య ఎప్పుడు కూడా నువ్వు ఇవ్వగలిగే సంఖ్య వస్తుంది తప్ప నువ్వు ఇవ్వలేని సంఖ్య రాదు. కానీ తర్వాత నీ కామన్ సెన్స్ ఉందే అది కొంప ముంచుతుంది. అంతెందుకులే, నేను ఇవ్వకపోతే మాత్రం గురువుకి రాదా? గురువు సర్వసమర్థుడు కదా, ఆయన చేసుకోగలడు కదా. అర్థమైనా? అంచేత ఈ యాంగిల్లో ఈ ఉపదేశాన్ని మీరు అర్థం చేసుకున్నారు కదా, అంచేత ఆ యాంగిల్లో జీవించడం నచ్చింది. 77వ పేజీ చూడండి, 3వ లైన్. సాయి వంటి గురువు లభించాక సకల శాస్త్రాల సారము భక్తులకు లీలల రూపంలో అనుభవం అవుతుంది. ఇది మీరు అండర్లైన్ చేసుకుని ఆ కాగితాన్ని చింపేయండి, అంత అన్నిసార్లు అండర్లైన్ చేయండి. ఏంటి అక్కడ మీకు అండర్లైన్ చేయమంటున్నది? సకల శాస్త్రాల సారము భక్తులకు ఆయన లీలల ద్వారా అర్థమవుతుంది. సకల శాస్త్రాలు ఏం చెప్తాం? అఖండ మండలాకారం, ఇది శాస్త్రం చెప్తుంది. సాయి లీల ఏం చెప్తుంది? కుక్కలో, దోమలో, ఈగల్లో నేనే ఉన్నాను, అన్నిట్లోనూ తనే ఉన్నాడండి. సకల దేవతా స్వరూపం ఏం లేదు, తనే. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం అనేది ఎవడో ఒకడు ప్రసాదం తీసుకుని వస్తాడు, మూత తీసి అలా ఉంచేస్తాడు, దాని మీద ఈగలు దోమలు వాడుతూ ఉంటాయి, ఎవరు తినలేదే అనుకుంటాడు. అప్పుడు ఈయన ఏమంటాడు? నా కడుపు నిండిపోయిందంటాడు. అంటే ఆ దోమలు ఈగల రూపంలో కూడా తిన్నది ఎవరు? ఇంకా అంతకంటే పెద్ద అనుభూతి మీరు ఏ పుస్తకం చదివితే అర్థమవుతుంది. అయినా మీరు దీనికి ఇంకో పేరు ఏదో పెట్టుకుంటారు. ఆయన చూపించిన లీల మనకి అర్థం కాదు, అంచేత ఇది నిరంతరము చదువుకుంటూ ఉండాలి. అలాగా అన్ని శాస్త్రాలలో ఆ శాస్త్రం ముందు ఏం చెప్తుందో మీకు తెలియాలి. కెమిస్ట్రీ ఏం చెప్తుంది అంటే, ఒక మాటలో చెప్పాలి అంటే, ఒక పదార్థము ఇంకో పదార్థం కలిస్తే ఏమవుతుందో చెప్తుంది. కెమిస్ట్రీ అంతే కదా, ఇంటరాక్షన్ ఆఫ్ మ్యాటర్ విత్ మ్యాటర్ చెప్తుంది. ఫిజిక్స్ ఏం చెప్తుంది? శక్తి ఎలా పనిచేస్తుంది, మ్యాగ్నెటిజం ఎలా పనిచేస్తుంది, లైట్ ఎలా పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీ ఎలా పనిచేస్తుంది, హీట్ ఎలా పనిచేస్తుంది, మూమెంట్, మెషిన్స్ ఎలా పనిచేస్తాయి, యాంత్రిక శక్తి, అంతే కదా ఫిజిక్స్ చెప్పేదంటే. ఫిజిక్స్ ఏం చెప్తుంది ఒక మాటలో చెప్పాలంటే, శక్తి ఎలా పనిచేస్తుంది. అలాగా ఒక్కొక్క శాస్త్రము ఒక మాటలో ఏం చెప్తుందో మీకు తెలిస్తే అది సాయి యొక్క లీలల్లో ఎలా జరుగుతుందో తెలుస్తుంది. దాని మీద మీరు మెల్లిమెల్లిగా అధ్యయనం చేసుకోండి. హింస ఇస్తున్నాను, ఒక రోజులో సాయి చరిత్ర పూర్తి చేయటం అంటే మీకు దృష్టికోణం ఇచ్చిస్తున్నాను కదా, ఎలా చదవాలి అని. ఇంకా దాన్ని బట్టి మీరు ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. ఈ ఉపదేశాలలో ఈ అండర్లైన్ చేసుకున్నవి మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకో. వ్యాకరణ శాస్త్రం ఏం చెప్తుంది? వ్యాకరణం ఏం చెప్తుంది? అదొక శాస్త్రం కదా. వ్యాకరణం ఏం చెప్తుంది? ఒక లైన్లో చెప్పాలి. ఎన్ని భాష? ఆ భాష ఏ రూపంలో ఉంటుంది? కర్త. అంచేత కర్త కర్మ క్రియ యొక్క స్వరూపం ఎలా ఉండాలి అన్నది సాయి లీలల్లో ఏదైనా ఒక లీల చెప్తే అది ఏ శాస్త్రాన్ని చెప్పినట్టు? అంచేత ఏ శాస్త్రం ఏది చెప్తుందో తెలియటానికి ముందు మీకు కాస్త ఈ శాస్త్ర జ్ఞానం యొక్క బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ధ్యానం చేయబడేది, ధ్యానం చేసేవాడు, ధ్యానం చేసే ప్రక్రియ ఒకటే అని ఒక చోట సాయి చెప్తాడు, చేసి చూపిస్తాడు. అంటే అక్కడ ఏ శాస్త్రాన్ని చెప్పాడనమాట. కొంచెం అలాగే మీరు ఆలోచించుకుంటూ చదవాలి. అప్పుడు అంతే ఇది బోర్ కొట్టదు ఇంకా మీకు. ఒక లీల మీదే మీరు కాలం గడిపేయవచ్చు. అంటే ఈ ఇది అధ్యయనం చేయడానికి రోజు అరగంటో గంట పెట్టుకున్నారనుకోండి. ఒక లీల మీరు చదివేసరికి అక్కడికే మీ బుర్ర ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అది వెళ్ళనివ్వండి తప్ప, ఇవాళ చదవాల్సిన పేజీలన్నీ చదివేనా అని కాదు మీరు చూడాల్సింది. ఆ వేళ చదివినటువంటి పేజీలో చెప్పిన మ్యాటర్ మీకు అర్థమైపోయింది అనుకోండి, అసలు మీకు ముఖ్య అక్కర్లే. ఇంకా పారాయణం చేస్తూ కూర్చోకర్లేదు పిచ్చివాళ్ళలాగా. కెమిస్ట్రీ చదివేశాక కెమిస్ట్రీ లెక్చరర్ కెమిస్ట్రీ పుస్తకం రోజు చదువుతాడా? చదవడు. ఏదైనా అవసరం వస్తే రిఫరెన్స్గా వాడతాడు. కానీ ఆ సాయి రానంత వరకు మాత్రం మీరు గురు చరిత్ర, సాయి చరిత్ర ప్లస్ ఇంకొక గురువు చరిత్ర, మీకు నచ్చిన ఇంకొక గురువు చరిత్ర నిరంతరము చదువుకుంటూ ఉండండి. దాని తర్వాత 78వ పేజీలో 3వ పారాగ్రాఫ్ చూడండి. వెలుగంటే చీకటిని పారద్రోలటమే. జ్ఞానం అంటే అజ్ఞానాన్ని తొలగించటమే. జ్ఞానము అంటే, కానీ గురువు వాక్ రూపంలో అజ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగిస్తాడు అని సాయి చెప్తాడు. అక్కడ భగవద్గీత శ్లోకం ఆయన స్టాండర్డ్ గా తీసుకుని ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన, అక్కడ అకారం లుప్తమైంది. ఉపదేశంతితే అజ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని అసలు కరెక్ట్. అది ఆ అనేటటువంటి మాట పడితేనే అక్కడ ఛందస్సు పూర్తవుతుంది. కానీ చాలా మంది పండితులకి అజ్ఞానం అని చెప్తే గురువులు ఏం చెప్తున్నట్టు, ఉపదేశంతితే అజ్ఞానం అని చెప్తే చాలా బాధ వేసేస్తుంది. అంటే గురువులు ఏం చెప్తారు అనమాట, అంటే అజ్ఞానం చెప్తారు అని అర్థం అవుతుంది అక్కడ. కానీ సాయి దాన్ని కరెక్ట్ చేశాడు, అజ్ఞానమే ఉపదేశిస్తున్నారు వాళ్ళు. కానీ గురువులు ఇచ్చేటటువంటి అజ్ఞానము సూది లాంటిది, మీకున్నటువంటి అజ్ఞానము ముందు గుచ్చుకున్న పరిస్థితి. అంటే మీకున్నటువంటి అజ్ఞానం వల్ల మీరు బాధపడుతున్నారు ముందు గుచ్చుకుని. గురువు యొక్క అజ్ఞానం సూది లాంటిది, అది గుచ్చేదే. కానీ గురువు యొక్క సూది ఏం చేస్తుంది, మీ ముందుని తీసేస్తుంది. అలా అర్థం చేసుకోమని చెప్పాడు. అప్పుడు భగవద్గీతని చదివే విధానం మొత్తం మార్చేశాడు సాయి. అంటే ఎప్పుడైనా సాయి గీత అనేటటువంటిది మనం రాసుకోగలిగితే ఏమవుతుందో మరి. శ్వాస ప్రక్రియ మీద రాస్తే లారీ మాసే చెప్పింది అయింది. ఇప్పుడు గీతని మనం ఎలా రాయాలి, సాయి అసలు అలా రాయమని చెప్పాడు. తమాషా ఏంటి అంటే, అలాగే సీక్రెట్ డాక్టర్ లో మేడం బ్లావెట్స్ కి రాసేసింది, మొత్తం రాయలేదు. అంత టైం ఎక్కడుంది వాళ్ళకి, ఎంతో పనులు చేసుకుంటూ ఏ బాధతో రాసిందో చెప్పాను కదా, కిడ్నీ ట్రబుల్తో రోజుకి 6 గంటలు పెయిన్తో సఫర్ అవుతూ రోజుకి 1 కప్పు టీ తాగితే గొప్ప ఆవిడ. అప్పుడు రాసింది ఆవిడ, మనకి మరి ఏం కష్టాలు ఉన్నాయో, మరి ఇదంతా చదవటానికి మనకి ఎంత ఇబ్బందులు ఉన్నాయో దాన్ని బట్టి బ్లావెట్స్ యొక్క చేతకాంతనాన్ని అర్థం చేసుకోండి. ఎవరైనా బాధతో రాస్తారా ఏంటి, ఆవిడ తెలియలే. మీరు ఎన్ని లాజిక్లు చెప్తారో, నాకు బాధగా ఉందండి అంతే చేయలేకపోయాను, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయండి అంతే చేయలేకపోయాను. పాపం బ్లావెట్స్కి పాపం ఏ బాధ లేదు, అయినా రాయగలిగింది ఆవిడ. అన్ని సుఖాలు ఉన్నాయి కనుక, విరిగిపోయిన బల్ల, నో లైబ్రరీ, నేనేమో మిమ్మల్ని పోజు కొట్టి నాకు మొబైల్ లైబ్రరీ ఇవ్వకపోతే ఎట్టా నేను పనిచేస్తాను, మీరు నాలాంటి వాళ్ళే దొందుకు దొందు అంటారు అని చెప్పి, ఏమయ్యా బ్లావెట్ స్కిన్ చూసి నేర్చుకో, ఓ విరిగిపోయిన బల్ల ఉంటే చాలదా ఏంటి నీకు, బ్లావెట్ స్కిన్ చూసుకో, ఆవిడ రిఫరెన్స్ బుక్స్ ఏమైనా పెట్టిందా, నువ్వేమో రిఫరెన్స్ బుక్స్ కావాలంటావు అని మీరు అడిగారంటే అవుట్ నేను. మరి మీరు అడగతారో అడగరో మీ ఇష్టం, క్లాస్ అయిపోయాక నేనే చెప్పేస్తున్నా మీరేం. ఉపదేశంతితే అజ్ఞానం, అది రాసేసింది ఆవిడ. సమస్య ఏంటి అంటే, భాగవతంలో ఈ అజ్ఞానాన్ని చాలా అద్భుతంగా ఒక సంఘటనలో చెప్పాడు. జయ విజయుల కథ, 3 అవతారాలే వచ్చాయి. చాలా మంది నన్ను అడుగుతారు 3 అవతారాలే ఉన్నాయంటండి, జయ విజయుల్ది 3 అవతారాలు అనేది జయ విజయుల్ది, హిరణ్యాక్ష హిరణ్యకశ్యపు రావణ. ఇందులో చాలా మంది నన్ను ఇంకోటి కూడా అడుగుతూ ఉంటాడు, రావణ హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు గలగలలాడించారు, రియల్ గజగజ. హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులంత గజగజ కాదు కదా, హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు అంటే మొత్తం 3 లోకాలని గలగలలాడించారు. రావణ కుంభకర్ణుడు 3 లోకాల గురించి అంటారు కానీ ఏదో లంక ఒక అంతే తప్ప అంతకంటే పెద్ద ఏం ఆయన ఉడికించినట్టే లేదు అక్కడ. కాదు, ఇప్పుడు శిశుపాల దంతవర్తులు అసలు ఏం అసలు ఏం చేసినట్టు లేదు, తిట్టాడు కానీ. కృష్ణుడికి దంతవర్తుడు అసలు ఏం చేశాడో కూడా నాకు తెలియదు, ఇంకా చదవాలనుకుంటున్నా ఈ మధ్యనే నేను. అందుకే మహాభారతం మొత్తం సెట్ మొన్న గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు చేస్తే 6 ఖండాలు కొన్నాను నేను, అది చదవాలని. అసలు ఈ దంతవర్తుడు ఎవడు, ఏం చేశాడు, అసలు వీడికి జయ విజయులతో సామ్యం ఏమిటి. శిశుపాలుడు కూడా పెద్ద ఏమీ చేయలేదు పాపం. ఒకేసారి ఆ రోజు 2-3 గంటలు తిట్టుంటాడు, తర్వాత అంతా బాబులు తిట్లే ఒక సీన్ లో కదా. ఇక్కడ ఉపదేశంతితే అజ్ఞానం మూడు రకాలుగా జ్ఞాన భక్తి కర్మయోగాలు ఎలా వచ్చాయో అన్నది హింట్ ఇచ్చింది. ఇక్కడ సిద్ధి సాయి అదే చెప్పాడు. ఇది చెప్పటున్నప్పుడు నా ఉద్దేశం రాబిట్స్ కి అది రాసి ఉంటుంది. ఇది ఏ రోజు చెప్పాడో, ఏ సంవత్సరంలో చెప్పాడో, ఆల్మోస్ట్ అదే సంవత్సరంలో అదే కాలంలో ఆవిడికి కూడా అక్కడ క్లిక్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒకే నెట్వర్క్ లో వర్క్ చేసినటువంటి వాళ్ళు. ముంచేది అది ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ వర్క్. ఉపదేశంతితే అజ్ఞానం. ఏంటక్కడ అజ్ఞానం? ఇద్దరికి అజ్ఞానం వచ్చింది. జయ విజయులకేమో వీళ్ళని లోపలికి వెళ్ళనివ్వకూడదు అని అజ్ఞానం. జయ విజయులు నన్ను లోపలికి వెళ్ళనివ్వలేదు అనే అజ్ఞానం వీళ్ళకి వచ్చింది. ఇద్దరు కొట్టుకున్నారు, ఒక ముందు ఇంకొక ముందు. ఆ యాంగిల్లో ఈ ఉపదేశంతితే జ్ఞానం అనేటటువంటిది ఎప్పుడైనా కూర్చొని చెప్పు. ఎక్కడ? పేరిస్ లో ఉంది. ఇక్కడ లేదు, పేరిస్ లో. టైం అంటున్నా డేట్. ఈ టైంలో మేడం బ్లాబెట్స్ కి కూడా బతికే ఉంది. ఇదే ఇది జరుగుతుంది. 1875 హియర్ కాదమ్మా, దే ఆర్ వాళ్ళందరూ ఒకే పని చేయడానికి వచ్చారు. ఆవిడ ఇంగ్లీష్ లో చేసింది, ఈయన ఇక్కడ చేశాడు. వాళ్ళు ఇప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్ ఎక్కడ చెప్పినా అదే చెప్తాడు, అదే పాఠం చెప్తాడు. గ్యాసియస్ స్టేట్ అంటే ఆల్మోస్ట్ టైం టేబుల్ మీరు చూస్తే రెసిడెన్షియల్ కాలేజెస్ లో ఆల్మోస్ట్ అదే పీరియడ్ లో ఆ గ్యాసియస్ స్టేట్ చెప్తారు. అంతే కదా, లేకపోతే నేను ఇంక పెట్టుకోలేను కదా. అంటే ఇలా లేదు, ఉపదేశంతితే అజ్ఞానం అని ఆవిడ చెప్పలేదు. ఆవిడ ఇంకోలాగా రాసింది. కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ అజ్ఞానం ఎలా ఉందో. విష్ణువు దగ్గరికి వెళ్తున్నటువంటి వాళ్ళకి అజ్ఞానం ఏంటి అంటే జయ విజయులు ఆపారు. వాళ్ళకి బురక ఎక్కలే. ఆపారు అంటే అది గురువు విష్ణువు చెప్పింది అని అర్థం. అదే జయ విజయులకు అర్థం కాలే. వీళ్ళు వస్తూ ఉంటే విష్ణువే రమ్మనిపింటాడో ఆపకూడదు అని. రెండు అజ్ఞానాలు. కానీ ఆ రెండు అజ్ఞానాలు మానవ జాతికి మూడు విశేషమైనటువంటి అవతారాలని ప్రసాదించింది. ఒక జ్ఞానం, ఒక ముళ్ళు. ఒకటి ఏవన్నీ ఆ అవతారం తెలుసు కదా, మన వరాహ అవతారము, నరసింహ అవతారము, ఇక్కడ రామావతారం, ఇక్కడ కృష్ణ అవతారం. ఆ యాంగిల్లో భగవద్గీతని ఎప్పుడైనా రీరైట్ చేద్దామని ఒక కోరిక ఉంది. కానీ ఇదంతా నేను ఎప్పుడు చేయగలను అంటే మీరు ఆర్గనైజ్ అయ్యి ఈ గందరగోళాన్ని ప్రపంచాన్ని అందరూ కన్ఫ్యూజ్ చేయగలిగితే. మీరు ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నాను, మీరేం చేయాలి? మీరు కన్ఫ్యూజ్ చేస్తే అమ్మాయ వీళ్ళందరూ కన్ఫ్యూజ్ చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని ఫర్దర్ కన్ఫ్యూజన్ కి ఈ పుస్తకాలు రెడీ చేస్తారు. చేత వర్క్ చాలా ఉంది, అయిపోలేదు వర్క్. అసలు టాబ్యులేషన్, రీసెర్చ్ వర్క్, సిలబస్, అండ్ ఇక్కడ 49 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కి టీచింగ్ టెక్స్ట్ బుక్స్ రాయాలి, వాటి మీద వర్క్ బుక్స్ రాయాలి. చాలా పని ఉంది మనకి. నెక్స్ట్ ఇయర్ లోపల అది చేసుకుంటూ ఇది చేయగలనేమో. ఇంకా ఆర్గనైజేషన్ అనేటటువంటి తలనొప్పి నాకు లేకుండా మీరు చేయగలిగితే. ఎందుకంటే ఆర్గనైజేషన్ లేకుండా ఏమంతా నేను చెప్పటం వేస్ట్. ఎందుకంటే ఇదంతా చెప్పేశారు వాళ్ళు. ఎవరికి తెలుసు సాయి లీలామృతం చదువుతున్న వాళ్ళు ఇదంతా ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అంటే ఇవాళ నేను పూర్తి చేసేస్తానన్నది సాయి లీల బుక్ కాదు, బుక్ ఎలా చదవాలి అనేది. ఇంకా మీరు అందుకుంటారు అది. ఆ టెక్నిక్ అర్థమైపోతే చాలా బాగా మీరు అల్లుకోగలుగుతారు. కానీ అలా అల్లుకుంటూ బుక్ పెట్టుకుని రాసుకుంటూ ఉండాలి. పుస్తకం నాలా ఖరాబ్ చేయకండి. ఇప్పుడు నేను ఇది ఖరాబ్ చేసి పెట్టాను, అండర్లైన్ చేసి మీరు అలా చేయకండి. నోట్బుక్ ఉండాలి, డేటు, టైము, ప్లేసు ఉంటే మీకు వచ్చిన ఐడియాస్కి అస్ట్రాలజికల్ గ్రహస్థితికి ఎలాంటి లింక్ ఉంది అది నేను తర్వాత అస్ట్రాలజీ. ఇప్పుడు నేను క్లాసెస్ తీసుకోవడానికి టైం సరిపోవటం లేదు. కానీ ఇవంతా కూడా మీకు గుర్తుంటే నేను కొత్తది ఏమీ చెప్పటం లేదు. 1999 డిసెంబర్లో ఏం చెప్పానో అవే కొంచెం విస్తృతంగా చెప్తున్నాను. అంటే ప్రణాళిక చాలా క్లియర్గా ఉంది అన్నది మీకు అర్థం అవ్వాలి. ఇదేం గుడ్డిగా ఏం వెళ్ళబట్టడం లేదు. ఒక విశాలమైనటువంటి పరమ గురువుల యొక్క కాన్సెప్ట్స్ కి రూపకల్పన చేస్తున్నాం. ఎంత అవుతా అంత అవుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పవర్లో ఉన్నప్పుడు శంకుస్థాపన చేస్తాం, మళ్ళా తెలుగుదేశం వస్తే ఆ శంకుస్థాపన కార్యక్రమం తర్వాత వెళ్ళదు. మళ్ళా 9 తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకో, ఆ శంకుస్థాపన మళ్ళా ఏమవుతుంది? అలాగా మీ కార్యక్రమాలు మీ మీద ఏ దివ్యాత్మలు లేకపోతే ఏ అద్భుతమైనటువంటి ఆత్మలు ఆవహిస్తాయో, మంచి ఆత్మలు ఆవహించినప్పుడు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కొంచెం అటు ఇటు మూడు బాగుండనప్పుడు దాన్ని బట్టి 1999 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2006 వరకు నేనేం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు చేయగలుగుతానా లేదా అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది? మీ ఆర్గనైజేషన్ యాంగిల్ ఆలోచించుకోండి. పేజీ నెంబర్ 79 సెకండ్ లైన్, దివ్యానుభూతిని ప్రసాదించగలవాడే సద్గురువు. అట్టి వారిని సేవించక తప్పదని, అలా కాక దేవతలను మాత్రమే ఉపాసించేవారు ఆ పుణ్యం ఉన్నంత వరకు ఆయా కాలాలలో లోకాలలో ఉండి ఆ పుణ్యం అయిపోగానే ఈ లోకంలో మళ్ళా జన్మిస్తారని శ్రీకృష్ణుడు చెప్పాడు. 9వ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు. తేతం భుక్వా స్వర్గలోకం విశాలం, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. అదే సాయి కూడా చెప్తున్నాడు, దేవతల్ని మీరు ఉపాసన చేస్తే పుణ్యం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టాల్సి వస్తుంది, మళ్ళీ దేవతలను ఉపాసన చేయాల్సి వస్తుంది. అంచేత దేవతోపాసన పూర్తిగా ఎగిరిపోయి కేవలము గురుచేతనత్వము, గురువు యొక్క ఉపాసనా విధానం మాత్రమే మానవ జాతికి లభించాలి. అది మనం లక్ష్యం. అందుకే రోడ్ షోలో మనం చెప్పేది ఇది చెప్పటానికి, ఇంకా దేవతల ఉపాసన చాలు, దేవతలను ప్రకృతిలోని శక్తులు మాత్రమే, ఎలక్ట్రిసిటీని ఎలా ఉపయోగించుకుంటున్నారో అలా ఉపయోగించుకోండి, ఉపయోగించుకోవద్దని చెప్పటం లేదు, దేవతల్ని వద్దని ఎవడు చెప్పడు. కానీ దేవతల ఉపాసన కాదు మీకు ముఖ్యం. ముఖ్యం ఏంటి? దివ్యానుభూతి ప్రసాదించగలిగేటటువంటి గురువు యొక్క సేవ. దాని తర్వాత 79లో సెకండ్ పారాగ్రాఫ్ లో కుశాభావు, కుశాభావు పేరు కనిపించిందా? అదే అండర్లైన్ చేసుకోండి. దాని కిందనే 2వ లైన్లో చిత్రమైన రీతిని అతని చేతుల్లోకి వచ్చేవి. అంటే ఏదో ఒక మంత్రం నేర్చుకోవటమో ఏదో నేర్చుకుంటే దానివల్ల ఏం జరిగిందంటే కొన్ని మ్యాజిక్లు మీరు చేయగలరు. రామకృష్ణ పరమహంస ఈ మ్యాజిక్లకి మీ ఆలోచన విధానాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్పాడు. ఆ మ్యాజిక్లు చూసి మీరు ఆకర్షితులు అవ్వకండి, నేల మీద నేను నడుస్తున్నాను చూశావా అని రామకృష్ణ పరమహంస దగ్గర ఒకడు అలా హుబ్లీ నది దాటుకుని వచ్చేసాడు. పావులా తీసి అతని చేతిలో పెట్టాడు. అదేంటండి అన్నాడు. అంతేనయ్యా, పడవవాడు ఆ దగ్గర నుంచి ఇటు దాటిస్తే పావులా ఇస్తాను, నువ్వు 12 ఏళ్ళు సాధన చేసి నేర్చుకున్న విద్య ఏంటి అంటే పావులా. దానికి ఆకర్షితులైతే మనం వెంటబడ్డాం అనుకోండి, వాళ్ళ వెంట దారి తప్పుతారు, జాగ్రత్త. చమత్కారాలు సద్గురు సమక్షంలో జరగవచ్చు, కానీ అది సద్గురు అనుకుంటాడు. ఆయన సమక్షంలో లైట్ ఉంటే కొంచెం వేడి ఉంటుంది. వేడి కోసం లైట్ వేయం మనం, లైట్ దేనికోసం వేస్తాం? కానీ వేడి ఉంటుంది. అలాగే సద్గురు సమక్షంలో చమత్కారాలు అనేటటువంటి వేడి మీకు కొంచెం కొంచెం లభ్యం అవుతూ ఉండవచ్చు, కానీ ఆ చమత్కారాలు కాదు మీరు గుర్తించవలసింది, వెళ్తుంది. ఆ జ్ఞానాన్ని గుర్తించాలి అనేది ఇక్కడ చెప్పబడినటువంటి అంచేత కింద నుంచి 4వ లైన్ చూడండి. ఆ శక్తులను గోదావరి నదిలో విడిస్తే గాని రానివ్వనని పట్టుబట్టారు. చేత ఈ కుశాభావుకి ఆ చమత్కారాలు అవి చేస్తూ ఉంటే నువ్వు అవి చేస్తే గాని అవి నువ్వు ప్రయోగిస్తే నేను ఒప్పుకోను అన్నాడు. అలాగే ఆహార నియమాలలో ఇంకా కుశాభావుదే ఉంది. ఇలాంటి చమత్కారాలు దానికి లోనయ్యేటటువంటి వాళ్ళు, ఆ చమత్కారాలే చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి వాళ్ళకి ఆయన ఇచ్చినటువంటి మందు ఏంటి అంటే శ్రీ గురుచరిత్ర 108 పారాయణలు చేయించారు. అంచేత ఈ మానసిక స్థితి నుంచి మీరు బయటపడాలి. అంటే గురువు యొక్క అనుగ్రహమే మిమ్మల్ని బయటపడేస్తుంది తప్ప మీకంత శక్తి ఏం లేదు. అంచేత ఎన్నిసార్లు చేయాలి? 108 సార్లు. కానీ మనం ఇక్కడ దీక్ష ఏం తీసుకున్నాం? రోజుకు ఒక అధ్యాయం చొప్పున జీవితాంతం చదువుతాం. ఇది బ్రేక్ చేయకుండా ఉండగలిగితే మీ జీవితంలో చాలా చమత్కారాలు వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. షిరిదీలో మీరు ఆ గురువు యొక్క అనుగ్రహంతో తీసుకున్నటువంటి ఒక అధ్యాయం ఎక్కువ టైం ఏం పట్టదు. నేను ఇంకా మీకేం చెప్తున్నాను, ఒక అధ్యాయం చేస్తున్నప్పుడు మీరు నోట్బుక్ పెన్ను పెట్టుకుని ఇలాగ నాకు వచ్చిన ఆలోచనలే కదా చెప్తున్నాను, ఇవి చదువుతూ ఉంటే నాకు వచ్చిన ఆలోచనలు, అలాగే ఆలోచనలు మీరు రాసేసుకుంటూ ఉంటే స్పష్టంగా మీకు తట్టే ఆలోచన ఇంకోళ్ళకి తట్టదు. మీకు తట్టిన ఆలోచనే మీకు రైట్, ఇంకోటి తట్టిన ఆలోచన వాడికినైతే. అంచేత మామూలుగా ఇలాగ మనం ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు మీ గురు చరిత్ర పారాయణలో కానీ, సాయి చరిత్ర పారాయణలో కానీ, లేకపోతే ఇంకో గురువు శ్రీనాథ శర్మ ఆచార్య కానీ ఇంకోటి గురు చరిత్ర పారాయణలో మీకు తక్కినటువంటి ఆలోచన విధానాలు ఏం తక్కాలి, ఈక్వేషన్స్ కాదు, గొప్ప గొప్ప మాటలు కాదు, ఆచరణ. ఆచరణ ఎలా ఉండాలి అనేది దాని మీద మీరు పట్టుకోండి. నేను ఈ పారాగ్రాఫ్ చదివాను, నా ఆచరణ ఎలా ఉండాలి ఆ యాంగిల్లో చదువుకోండి. మీ ఆచరణ మారాలి. ఈ ఆచరణ మారితే ఏమవుతుంది, మీరు మృత్యువుని గెలుస్తారు, అది అర్థం చేసుకోండి. గురు చరిత్ర చదివి దాన్ని ఆచరణలో పెట్టిన వాడు చావడు, మృత్యువు కూడా వాడు ఏమీ చేయలేదు అని భాగవతం చెప్తుంది. చచ్చిపోతానేమో అని భయంతోనే కదా అతను పరీక్షిత్ మహారాజు భాగవతం వింటాడు. సరే, ఆహార నియమాలు. ఈ సద్బ్రాహ్మణుడు చూడండి, ఏకాదశి నాడు ఉల్లి తిన్నాడు, కుశభావు గురించి ఇదంతా చెప్పేది. తర్వాత ఏం జరిగిందో కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ కథ మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అక్కడ సాయి ఉల్లిపాయ తినేస్తాడు, కుశభావు కూడా ఉల్లిపాయ తినేస్తాడు. వీడు ఊరుకోవచ్చుగా ఈ గురువు. అందరూ వచ్చాక ఏం చెప్పాడంటే, వీడు చూడండి వీడు పెద్ద బ్రాహ్మణుడు అంటాడు, ఉల్లిపాయ తినేశాడు. అంటే నేను కాదు, గురువు కూడా తిన్నాడు. అక్కడ లీలలో మనం చేసే తప్పులు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కుశాభావు ఇంకా బురకెక్కలే, తను ఎందుకు తిన్నాడు అంటే గురువు తిన్నాడు కనుక. గురువు తిన్నాడు కనుక నువ్వు తినకూడదు అనేది ఇంకా బురకెక్కలేదు చాలా మందికి ఇప్పటికి కూడా. దానికి శంకరాచార్య వారు ఇంతకంటే పెద్ద లీల చేస్తాడు. శంకరాచార్య వారు కాశీకి వెళ్ళినప్పుడు ఒకడు, వాడు ఏంటది సారా తయారు చేసే దుకాణం వాడు కనుక, వాడు ప్రతిరోజు వాడికి వాడి నైవేద్యం వాడిచ్చేవాడు. సారా మొదటిది తయారు చేయగానే ఆ సారా మొదట శంకరాచార్యుని తాగేవాడు. శిష్యులు ఊరుకుంటారే అండి, ఈయన వెళ్ళగానే నేను శంకరాచార్య వారి శిష్యులు మాకు ఇయ్యి ఇచ్చేవాడు. సరే, శృతి నుంచి రాగానే పడింది. సరే, శంకరాచార్యుల వారు అది గమనించారు. సరే, ఒకరోజు వెళ్తూ వెళ్తూ అక్కడ ఎవరు ఒకడు ఇనువుని కరిగించి పోత పోస్తున్నాడు, అక్కడ గ్లాస్ పెట్టి తాగించాడు. గురువు చేసినట్టు కాదు చేయటం, గురువు అలా ఎలా చేయగలిగాడో తెలుసుకుని చేయాలి. సరే, గురువు చేసిన మీరు చేయటం ప్రాక్టికల్, అది పిచ్చి పని వెధవ పని చేయొద్దు ఎప్పుడు కూడా. డోంట్ ఇమిటేట్ హిమ్, డోంట్ ఫాలో హిమ్. అందుకే గురువు చేసింది చేయొద్దు, గురువు చెప్పింది చేయండి, మీకు చెప్పింది చేయండి, ఇతరులకు చెప్పింది మీరు అన్వయించుకుని చేయకండి. 10 మందిలో చెప్పినా ఎవడికి చెప్పింది వాడికే, అది లీల యొక్క అంతరార్థం. అంచేత కుశాభావు తినేశాడు. తినేశాక నేను తిన్నాను అంటే తప్పులేదు కదా. సాయి కూడా తిన్నాడు. నేను తినలేదన్నాడు సాయి. అబద్ధం చెప్తున్నాడు, ఇప్పుడే నా ముందు తిన్నాడు అన్నాడు. అంటే సాయి ఏం చేశాడు, కట్టేశాడంతా. కందమూలాలే వచ్చాయి తప్ప ఉల్లిపాయ ముఖం ఒక్కటి రాలే. అక్కడ కుశాభావు అదృష్టం 108 సాయి పారాయణలు చేసిన అదృష్టం ఏంటంటే, సాయి ఆపుతోన్నా కూడా ఆ ఎంగిల్ తినేస్తాడు ఉచ్చిష్టం. సరే, ఇంకా అది వాడు అదృష్టం అది. అంచేత ఈ కాలపు ఉన్న గురువులు ఉచ్చిష్టం తింటానికి ట్రై చేయకండి. మీరు ఈ కాలం గురువులు అసలు ఉచ్చిష్ట గురువులు, వాళ్ళ ఉచ్చిష్టం ఇంకా పరమ ఉచ్చిష్టంగా ఉంటుంది. అంచేత మీరు చేయవలసింది ఏంటి అంటే, ఆ గురువు యొక్క ఈ సాధనా విధానం ఇలా ఆలోచించుకోవటం నేర్చుకోవటం చాలా మంచిది. ఆ ఉచ్చిష్టం తినటం వల్ల ఏం అయిపోదు, అర్థమైందా? ఇంచేత కుశాభావు అలా చేశాడు 108 చదివాక కదా. దానికంటే ముందు ఆ దేవతాశక్తుల్ని వశం చేసుకోగలిగిన వాడు వాడు సాధారణ సాధకుడు కాదు. మనకేం శక్తులు ఉన్నాయని, ఉన్న శక్తులు కూడా గురువు దగ్గరికి వచ్చాక వదిలేస్తాం. నువ్వే చేసుకున్నాయినా మాకెందుకు, మేము బిజినెస్ పెడతాం, లాభం నువ్వు చేకూర్చు, మేము పరీక్ష రాస్తాం, పాస్ నువ్వు చేయించు. అంటే మీరు చదవగలిగి మీరు చేయగలిగేది కూడా మీరు చేయదు. చెప్పాడు అనుకోండి గురువు ఒకసారి ఏదైనా, అది గ్యారంటీగా చేయరు. గురువు చెప్పింది చేయరు. ఏం చేస్తారు, మీకు నచ్చింది చేస్తారు, మీకు నచ్చింది చేయొద్దండి. చెప్పింది చేస్తేనే మీరు చాలా సుఖంగా ఉంటారు. అంచేత ఇక్కడ ఆయన ఉచ్ఛిష్టం తిన్న స్థాయి తెలుసుకుని ఓకే తింటాం ఓకే, కానీ అక్కడ కూడా గురువు వద్దన్నాడు. మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది, తినొద్దు తినొద్దని అన్నాడు, కానీ తినేసేయగలిగాడు. అలాగే గురువు ఆర్గనైజ్ చేయొద్దన్నాడు కనుక, అమ్మయ్యా నన్ను నిద్రపోకండి, మీరు నేను పట్టించుకోను, నాకు చెప్పాల్సింది లేదు అంటే శుద్ధికి వచ్చి ఇరుక్కుపోయాం అనుకున్నాం, కానీ శుద్ధి సాయి మా మీద అనుగ్రహం చూపించాడు, మీ ఇష్టం మీరు ఏదైనా చేసుకోండి, ఆయన అవస్థ లేదు ఆయన పడతానన్నాడు. సరే నా అవస్థ లేదు నేను పడతాను, కానీ ఇక్కడ నేను మీకేం ఎగ్జంప్షన్ ఇవ్వటం లేదు, కొంచెం ఆ తీవ్రత యాంగిల్ మీరు మార్చుకోండి అని చెప్పానంతే. కుశభావ చరిత్ర అర్థమైందా ఎలా అన్వయించుకోవాలో? ఒక బిట్ కాదు మీరు అన్వయించుకోవాల్సింది, ఒక లీల ఏదైనా చదివితే దాని పూర్వాపరాపరాలు కూడా మీకు అన్వయించుకునేటట్టు ఉంటేనే ఆ పార్ట్ అన్వయించుకోండి. గురువు ఇచ్చిస్తాను తినాలి అనుకునేటప్పుడు మీరు మంత్రశక్తి మీకు పలకగలగాలి, కొన్ని సిద్ధులు మీకు వశంలో ఉండాలి, ఆ సిద్ధుల్ని మీరు మిస్యూజ్ చేస్తూ ఉండి ఉండాలి కదా. మిస్యూజ్ చేస్తూ ఉండున్నాక సాయి లాంటి సద్గురువు లభించాలి మీకు, ఫిజికల్గా లభించాక వాడు ముందు మీ చేత చాలా కష్టంగా ముందుకెత్తాడని రాస్తున్నాడు అక్కడ సాయి. సాయి లాంటి వాడు ముందుకెత్తాడంటే ఆ శిష్యుడు ఎంత ఘనుడో ఊహించుకోండి. వాడు లోపలికి రానివ్వలేదు ద్వారకా మాయకి, అది వదులుతానంటే తప్ప. దానికి ఎన్నేళ్ళు పట్టిందో మనకు తెలియదు. ఇంకేంటే అంత ఈజీగా మనకున్నటువంటి శక్తుల్ని వదులుకోలేము. అది అయిన తర్వాత 108 సార్లు గురుచరిత్ర పారాయణ, దాని తర్వాత సమర్థ రోజు శ్రీ సమర్థ రామదాస స్వామి వ్రాసిన దాసబోధ చదివించాడు. అంటే మాస్టర్ మేము కూడా దాసబోధ చదివేదా చెప్పండి. దాసబోధ చదవాలా వద్దా? మనం సాయి లాంటి గురువు చదవమని చెప్తే చదవాలి. నీ అంటే నువ్వు చదివితేలా, నీకు నీ కర్మ వాస్తవం తెలియదు. దాసబోధ ఆయన చేత ఎందుకు చదివించాడు? ఏదో లింక్ ఉంటుంది. ఇది చేత దాసబోధ మనం చదివినా అర్థం కాకపోవడానికి కారణం మనకి దాసబోధ సమర్థగురు రామదాస్తో లింక్ లేదు. నేను చదివా, నాకు ఏం అర్థం కాలేదు, అసలు నాకు ఆ భాష నచ్చలేదు. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. మనం రాసుకుందామని మర్యాదకి చెప్పాడు, తను రాస్తానని అన్నాడు. రాయమ్మా నేను తిరిగి, ఏమీ తప్పు లేదు, అనేక రకాలుగా వెళ్ళాలి కదా. అంచేత ఆయన కక్కినది మహాప్రసాదమైన గురుచిష్టంగా తినేశాడు. బాబా అతన్ని తిట్టి కొట్టి వారించాలని చూచారు, కానీ అతను వినలేదు. అతడి భక్తి శ్రద్ధలకు ఆయన కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలసాగాయి. పేజీ నెంబర్ 81 సెకండ్ పారాగ్రాఫ్ సెకండ్ లైన్. సాధకులు నామధారకునిలా మొదట శ్రీ దత్తావతారమైన సద్గురు లీలలు వింటే, అంటే సాధకుడు ముందు ఫర్ ది నేమ్ సేక్, నామధారకుడు అంటే అర్థం ఏంటి, నేమ్ సేక్ అంటే పేరు పెట్టుకున్నాడు, అది వాడిలో లేదు అది. అంతేత మనం గురువు యొక్క శిష్యులం ఎలాంటి వాళ్ళం ఇప్పుడు, నామధారకులు. నామధారకులు అంటే గురువు యొక్క శిష్యులని నామము ధారణ చేశాను తప్ప ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు, దానికి ఏం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. అంచేత చాలా జాగ్రత్తగా, ఎంత అద్భుతమైనటువంటి ఈ పుస్తకం అంటే, ఏ స్థితిలో ఉన్న వాళ్ళకైనా మార్గదర్శనం చేసేటటువంటి బుక్. ఓకే నేను ఫలానా గురువు శిష్యుణ్ణి, సాయిబాబా శిష్యుణ్ణి అని చెప్పుకుంటున్నావు, ఓకే నామధారకుడివే, ఏం చేయాలి? మొదట శ్రీ దత్తావతారమైన సద్గురుని లీలలు వింటే వారిని దర్శించి ఆశ్రయించాలైన బలమైన కోరిక కలుగుతుంది. అది ముందుకు చదువుతున్నాం. ఈ సాయి చరిత్రలు ఇవి చదివితే ముందు మనం సాయి శిష్యులం అనే కదా మొదలు పెడుతున్నాం, కానీ ఇంకా శిష్యులకి రాలే మానసిక స్థితి. కానీ లీలలన్నీ చదివాక మీకు మనసులో అనిపిస్తుంది అలాంటి వాడు దొరికితే బాగుంది మనకి, ఖచ్చితంగా చదువుతూ ఉంటే. అందుకని ఈ కండిషన్ మీ చేత నేను చెప్పేది, మీరు ఇది రోజు చదువుతూ ఉండాల్సిందే. మాకు వచ్చును అనుకోకండి, మీకు రావటం కాదు అక్కడ కావాల్సింది. ఎంతవరకు చదవాలి? ఇది సద్గురువు లభించాక, ఆయన వద్దు అన్నాక మాత్రమే ఆపాలి. అంతవరకు మీరు ఇది చేస్తూ ఉండాల్సిందే, లేకపోతే మీకు గురువు యొక్క అనుగ్రహం రాదు. అంచేత శ్రీ దత్తావతారమైన సద్గురుని లీలలు వింటే వారిని దర్శించి ఆశ్రయించాలైన బలమైన కోరిక కలుగుతుంది. అతడు సహజంగానే ఆ లీలను గురించి ఆయన గురించి చింతన చేస్తూ ఆయన కోసం తపిస్తాడు. అప్పుడు ఆయన ఏదో రూపంలో స్వప్న దర్శనమిస్తాడు, ఇంకాస్త తీవ్రంగా ఉంటే భౌతికమైనటువంటి దర్శనమిస్తాడు. పేజీ నెంబర్ 84 అవసరం లేదు, ఆ 6 కి ఆపేస్తాను నేను. పేజీ నెంబర్ 84 లాస్ట్ పారాగ్రాఫ్ జాగ్రత్తగా చూడండి. ఇది మీకు వంటబట్టాలి. ఈ పారాగ్రాఫ్ లో చెప్పినటువంటి భావం మీకు వంటబడితే మీరు చాలా ముందుకు వెళ్ళిపోతారు. ఆ భావం ఏంటో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాసగణు 1910లో షిరిడీకి వెళ్తూ ఉండగా దారిలో ఒక వ్యక్తి బాబాను నిందించాడు. అప్పటికింకా ఆయన బాబా భక్తుడు అవలేదు. దాసగణు ఎవరో తెలుసు కదా, అసలు మొత్తం బాబానే. ఏమైందమ్మా? లైట్ గా ఓకే. పంతొమ్మిది 1910లో షిరిడీ వెళ్తూ ఉండగా దారిలో ఒక వ్యక్తి బాబాను నిందించాడు. అంతటితో దాసగణ మనస్సు చలించింది. ఇంకోడెవడు తిట్టాడనుకో, నీకు విశ్వాసం పోతుంది, మనస్సు చలిస్తుంది. షిరిడీ చేరగానే స్కూలర్ అనే భక్తుడు అతన్ని సమాధానపరిచి అత ఆర్తికి తీసుకువెళ్ళాడు. స్కూలర్ అనేటటువంటి నూల్కర్ అనే వ్యక్తి హృదయపూర్వకంగా అతన్ని సమాధానపరిచి ఆర్తికి తీసుకువెళ్ళాడు. అప్పుడు సాయి గణు, నీవు నూల్కర్ ను హృదయపూర్వకంగా సేవించాలి, అందులో న్యూనత ఏమీ లేదు అన్నాడు. అంటే గురువు మీద మీ శ్రద్ధ విశ్వాసము గందరగోళం అవుతున్నప్పుడు ఎవడో ఒక వ్యక్తి మీకు కారకుడవుతాడు, లైన్లో పెడతాడు. వాడు గొప్పవాడు కాకపోవచ్చు, వాడు అతి సాధారణ వ్యక్తి కావచ్చు. షిరిడీలో అతి సాధారణమైనటువంటి ఒక వ్యక్తి అతను నూల్కర్. ఏ పైకి ఎక్కగలగా? వదిలేనమ్మా, టైం వేస్ట్ చేస్తుంది. గణు, నీవు నూల్కర్ ను హృదయపూర్వకంగా సేవించాలి, అందులో న్యూనత ఏమీ లేదు అన్నారు సాయి. అంటే నీ భక్తిని ఎవడైతే దృఢం చేస్తాడో, ఎవడైతే నిన్ను గురువు దగ్గరికి తీసుకెళ్తాడో, వాణ్ణి నీ గురువు యొక్క స్వరూపంగానే గౌరవించాలి నువ్వు. ఎందుకంటే వాడు నిన్ను అక్కడ తీసుకెళ్లి ఉండకపోతే అసలు అంతా ఎగిరిపోయి ఉండేది. అంచేత దాసగణు ఏం చేశాడు, అతడు సేవించకపోతే నూల్కర్ బాబా నీకేమైనా చెప్పని, ఏ ప్రత్యేకత లేని, నన్ను ఇలా ఇబ్బంది పెట్టకో అన్నాడు. బాబా చెప్పాడు సరే, నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెడతాయి అట్ట, నువ్వు నాకు సేవలు ఏం చేయొద్దు అన్నాడు. దాసగణు దాయరక్షగా సాయి దగ్గరికి వెళ్ళాడు. దాసగణు సాయి వద్దకి వెళ్ళి, నీ ఆదేశం నాకు అర్థం కాలేదు అన్నాడు. సాయి ఉగ్రులై, అనుభవం అనేది ఎద్దులకు రాదు అన్నాడు. బాబా చెప్పింది అర్థమైన దాకా వెళ్లకూడదు అనుకున్నాడు గణు. సాయి వెంటనే అదే సరైన పద్ధతి అన్నాడు. రియాక్షన్స్. తర్వాత దాసగణు ఇంటికి వెళ్ళటానికి శ్యామ అనుమతి అడిగితే వాణ్ణి కుక్కలా పడుండని, నేను వాడు తేల్చవలసిన లెక్కలు ఉన్నాయన్నాడు. అంటే సాయి దాసగణుకి పరిమిషన్ ఇవ్వలే. సద్గురుడైన సాయి పట్ల దాసగణుకి భక్తి స్థిరపడలేక సహకరించటంలో మరే మానవుడు చేయలేనంత సహాయం చేసిన నూల్కర్ సాయి అనుగ్రహానికి ప్రతీక. అంతవరకే తీసుకోండి తప్ప సాయి లాగా మీరు ట్రీట్ చేయక్కర్లే. తేడా అర్థమైందా? అంచేత వాళ్ళని గౌరవించటం నీ వల్ల కదా నాకు అర్థమైంది. అంచేత నాకు తెలిసినా తెలియకపోయినా నాకు ఇది చదివాక ఈ సాయి చరిత్రలో ఒక పదం అర్థమైంది. నాకు సాయి తత్వాన్ని చెప్పించిన వాళ్ళు ఇద్దరున్నారు. ఎవరు సాయి తత్వాన్ని నాకు అందజేసిన వాళ్ళు చెప్తూ ఉంటాయి కదా, వరదోజు గారు నాకు ఎక్కడ చెప్పారు, ఆయన లేరుగా నేను వచ్చేసాను, విమల శ్యామల ఉంగోలు శ్యామ, నేను అది ఎప్పుడు గుర్తుంచుకుంటాను. నేను వాళ్ళు నాకు ఎప్పుడు కనిపించినా, వాళ్ళు నా మీద ఎంత ప్రేమ గౌరవం చూపించినా నాకు మనసులో అది గుర్తుంటుంది. వీళ్ళ వల్లే సాయిని నేను అర్థం చేసుకోగలిగాను, ఆ కృతజ్ఞత ఉండాలి అని చెప్తున్నాడు. నువ్వు వాళ్ళకేం చేసే కళ్ళి, ఆ కృతజ్ఞత వల్ల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నా ద్వారా జరగవలసింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా సాయి అందజేస్తాడు. నా వరకు వాళ్ళని సాయి తన వరకు తీసుకువెళ్ళటానికి ఉపయోగించుకున్న వ్యక్తి వాళ్ళకి కావాల్సిన సాయి ఇవ్వడా, నా ద్వారా ఇవ్వదలుచుకుంటే వెళ్తుంది, దానికే ఉంది. ఈ కథ అర్థమైందా? ఈ కథ నేను ఎలా ఆచరిస్తున్నానో అర్థమైందా? అలాగే నన్ను శ్రీరామ్ శర్మ ఆచార్య దగ్గర తీసుకుని వాళ్ళు ఉన్నారు, అనేక మంది గురువుల దగ్గరికి నన్ను పరిచయం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ గురువు యొక్క అనుగ్రహానికి ప్రతీకలే. వాళ్ళకి ఆ క్షణంలో తెలియకపోవచ్చు, వాళ్ళు మామూలుగా క్యాజువల్ గా చేసి ఉండొచ్చు. రైట్, అక్కడ ఆపుదాం మనం. యోగేశ్వరుడు అనేది మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు 6 అయింది, ఒకసారి కళ్ళు మూసుకుని ఈ దీపాలు వెలిగించగలిగితే వెలిగించాము, లేట్ అవుతుంది అంటే వద్దు. ఉందా ఇంత వెలిగించేయండి, క్యాండిల్స్ అయితే క్యాండిల్స్ పెట్టేయండి, అవుతాయి. ఇంకా నూనె కోసం వెళ్ళొద్దు, 5 క్యాండిల్స్ పెట్టేయండి. అదిగో అక్కడ ఇస్తున్నారు ఆయన. ఓ